ಸುಮ್ಮನೆ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಈಗ ರಾಮನ ಯೊಕ್ಕ ಜನ್ಮದಿನೋತ್ಸವ ಜಯಂತಿ, ರಾಮನ ಯೊಕ್ಕ శరీరం భూమి మీదకి వచ్చినటువంటి రోజు శ్రీరామనవమి. రాముడు అంటే ఎవరో కాదు, మన ఆత్మే, మనలో నిజమైన ఆత్మే రాముడు. మన ఏ వస్తువునైతే తెలియ మన హృదయంలో ఏ వస్తువునైతే తెలుసుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ వస్తువే రాముడు. బయటికి నరుడిగా కనిపిస్తాడు, లోపల ఆత్మగా ఉన్నాడు. అంటే అలా జీవిస్తే నేను ఎక్కడున్న వస్తువుని తెలియబడతానని చెప్పటం. బయటికి రాముడిగా కనిపిస్తున్నాడు, మనకంటే ఒక నరుడిగా కనిపిస్తున్నాడు, కానీ అది నరుడు కాదు, మన హృదయంలో ఉన్న పరమాత్మ. అది గుర్తించడం, అది మిస్ అవ్వకూడదు. మనం మనం కేవలం దశరథుడి గారి అబ్బాయిని అనుకుంటే మనం మిస్ అయిపోతాం. దశరథుడి గారి అబ్బాయి కాదు, అది వ్యవహారానికి ఆ రూపం రాముడు. రాముడంటే ఒక నరుడిగా జన్మించాడు. అది ఎవరు జన్మించింది? మన హృదయంలో ఉన్న పరమాత్మే. పరమాత్మ లోపల పరమాత్మ, బయట ఉడుకున్న నరుడిగా జన్మించాడు అని రామచంద్రమూర్తి. వేదాల్లో ఉన్న సారమని రామాయణంగా వచ్చింది. ఆ వేదాల్లో ఏ వస్తువునైతే తెలుసుకుని, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదం, వేదత్రయం, ఆ వేదాల్లో ఏ వస్తువుని తెలుసుకోమని మూడు వేదాలు చెప్పినాయో ఆ వస్తువే రాముడిగా వచ్చాడు. వేదాల యొక్క సారం రామాయణం. వేదాల్లో ఏ ఆత్మను తెలుసుకోమని చెప్పారు? ఆత్మ రాముడు. అయితే వాల్మీకి నారదుని యొక్క సలహాను అనుసరించి రామనామం చేసుకుని ధరించి రామాయణం రచన చేశాడు. ఆయన మనకి ఆదికవి. అంతకుముందు మన వాంగ్మయం అంతా మంత్రాల రూపంలో ఉంది, శ్లోక రూపంలో వచ్చేదంతా రామాయణం మొదటి కావ్యం. రామాయణానికి ముందు కావ్యం లేదు, మనకి మొదటి కావ్యం. అది బయటికి కావ్యంలా కనిపిస్తుంది, లోపలనంతా ఉపనిషత్తు. అయితే కావ్యం లేక కథ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది కథ కాదు. లోపలికి వెళ్ళి చూస్తే అంత ఉపనిషత్తు. చంద్రకండలో ఆంజనేయ స్వామి యొక్క వృత్తాంతం అంతా వస్తుంది. ఆ చంద్రకండలోనే సీతను అన్వేషించడానికి ఆంజనేయ స్వామి వెళ్ళటం, ఆ సీత కనిపించకపోవటం, వెంటనే కనిపించకపోవటం, తర్వాత సీతమ్మ కనిపించలేదు అని వెళ్ళి చెబితే రామచంద్రమూర్తి ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. రామచంద్రమూర్తి ప్రాణాలు విడిచిపెట్టేస్తే లక్ష్మణుని విడిచిపెట్టేస్తాడు. లక్ష్మణుని విడిచిపెట్టేస్తే సుగ్రీవుడు ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. నా గురించి వీళ్ళందరూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అని చెప్పి మధ్యలో వెళ్ళకూడదు, వెతికే వెళ్ళాలనుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా పని మొదలు పెట్టేది ఎవరైనా కంగారు పడకూడదు, అయ్యే వరకు ప్రయత్నం చేయడం. దాని అర్థం అది. అదే రాముడు గుర్తుకొచ్చినప్పటికీ మనకి ఇద్దరు గుర్తుకు వస్తారు, త్యాగరాజు, రామదాసు. త్యాగరాజు కూడా రామభక్తుడు. రామదాసు భద్రాచల రామదాసు గారు, కంచర్ల గోపన్న గారు. మన ఆంధ్రదేశంలో రెండు చోట్ల బాగా చేస్తారు శ్రీరామనవమి. ఈ రోజునే సీతారామ కళ్యాణం, రాముడు జన్మదినోత్సవం రోజునే సీతారామ కళ్యాణం కూడా చేస్తారు. మనకి భద్రాచలం ఒకటి చేస్తారు, తర్వాత తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడారిలో కూడా బాగా చేస్తారు. సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం, అది లోక కళ్యాణం నేను ఇష్టం చేసే కళ్యాణం. అది అంటే లోకంలో అందరికీ శుభం కలగాలని చేసేటువంటి కళ్యాణం. కంచర్లు గోపన్న, ఆయన ఆయన తహసీల్దారుగా పనిచేసేవారు. ఎలా జరగవలసి ఉంటే కొన్ని కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి. తహసీల్దారుగా పనిచేస్తూ చందాలు వసూలు చేశాడు రామ. అంటే అంతకుముందు దమ్మక్కన ఒక అమ్మగారు ఉండేవారు భద్రాచలంలో. రామచంద్ర భద్రాచలంలో ఉన్న రాముడు దశరథ కుమారుడు రాముడు కదా, వైకుంఠ రాముడు. సాక్షాత్తు వైకుంఠానికి వచ్చిన రాముడు, దశరథ కుమారుడు రాముడు కాదు. అంచెల్ నాలుగు చేతులతో ఉంటాడు, శంకుచక్రాలు ధరించుంటాడు. భద్రాచలంలో ఉన్న రాముడు దశరథ కుమారుడు రాముడు కాదు, వైకుంఠం నుంచి వచ్చిన రాముడు. అంటే నాలుగు చేతులు ఉంటాయి మీకు భద్రాచల రాముడికి. పోతల దమ్మక్క ఏదో ఉంది ఆవిడ పేరు, చాలా ముసలావుడికి. ముందు ఆవిడ కనిపించి చెప్పాడు రామచంద్రమూర్తి, నేను ఆ కొండ మీద ఉన్నాను. అంటే భద్రుడు అనేవాడు తపస్సు చేస్తే ఆ కొండ మీద వెళ్ళాడు వైకుంఠం నుంచి వచ్చి రామచంద్రమూర్తి. నేను ఆ కొండ మీద ఉన్నాను అని చెప్తే అప్పుడు దమ్మక్క అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు తీసి అట్లకి ఒక నీడ కల్పించి రోజు నైవేద్యం పెట్టి రోజు పూజిస్తూ ఉంటుంది దమ్మక్క. ఆవిడకి అంతకంటే ఆర్థిక శక్తి లేదు. తర్వాత రామదాసు గారు వచ్చి అక్కడ గుడి కట్టేస్తారు. ఆ రోజుల్లో 600,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే గుడికైతేనే సీతమ్మకి రామచంద్రమూర్తికి బంగారు పోస్తులు చేయిస్తని 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే రామదాస్ గారు గవర్నమెంట్ డబ్బు అలా ఖర్చు పెట్టకూడదు కదా, ప్రభుత్వం డబ్బు కదా అంటారు. రామదాస్ గారు చెడు ఉద్దేశం ఏం లేదు, భక్తుడైన. అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చందా వసూలు చేసి మనం గవర్నమెంట్కి డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ 1 లక్ష రూపాయలే చందా వసూలైంది, ఖర్చు చూస్తే 6 లక్షలైంది. ఆ ఖర్చు డబ్బు ఇవ్వలేకపోతాడు గుడి కట్టించి. ఆ రకంగా తాని షాయిని 12 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. కొన్ని కొన్ని సంఘటనలు గుడికి అలా జరగవలసి ఉంటే జరిగితే అంతే, దాని గురించి మనం మరీ విమర్శల్లోకి వెళ్ళక్కర్లేదు. రామదాస్ గారు ఏంటంటే భక్తితోటి కట్టించారు, గవర్నమెంట్కి డబ్బు ఇవ్వకూడదని కాదు, ఇచ్చేద్దాం ప్రజల్లో వసూలు చేసి ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ ప్రజల్లో వసూలు అవ్వలేదు. ఆ రకంగా తానీషా కోపం వచ్చి గవర్నమెంట్కి కట్టవలసిన డబ్బు కట్టలేదని ఆ రకంగా అది 12 సంవత్సరాలు రామదాస్ బందికానని ఒకసారి నేను కూడా గోల్కొండ వెళ్ళి చూసి వచ్చాను హైదరాబాద్లో. ఇప్పుడు కూడా ఆయన బందికానం చాలా బాధలు పడ్డారు. అదే రాముని ప్రార్థించేవాడు, నేను డబ్బు పాడు చేయలేదు కదా, నీకు వస్తువులు చేయించాను, అవి చేయించాను, ఏం చేయించాను, గుడికెత్తించాను, నన్ను జైల్లోంచి బయటకు పంపలేకపోతున్నావు అంటే జైల్లో పెట్టి బాధ పడలేకపోయాడు రామదాస్. చివరికి సీతమ్మ కూడా చెప్తాడు, నీకు కూడా వస్తువులు చేయించాను కదా, నీకు కూడా వస్తువులు చేయించాను కదా, నువ్వు కూడా రామచంద్రమూర్తికి చెప్పొచ్చాను కదా, నేనేం పాడు చేయలేదు కదా డబ్బు. సీతమ్మను ప్రార్థించిన తర్వాతే రామచంద్రమూర్తిని ప్రార్థిస్తాడు, లక్ష్మణుని ప్రార్థిస్తాడు, సీతమ్మను ప్రార్థిస్తాడు. చివరికి అప్పుడు వాళ్ళు తానిషా దగ్గరికి రామోజీ లక్ష్మణోజీ అని ఇద్దరు అబ్బాయిలు వస్తారు. రామోజీ లక్ష్మణోజీ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి వాళ్ళు 6 లక్షల విలువ గల డబ్బు టెంపుల్కి రామదాస్ గారు 6 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ, బస్తా 4 రూపాయల రోజులు. రామదాస్ గారు ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు బంగారు నాణ్యాలతో తెచ్చి ఇచ్చేస్తాడు రాముడు లక్ష్మణుడు. రాముడు చెప్తారు, మీ ఇద్దరు రామోజు, నేను రామోజీ, వీడు లక్ష్మణోజీ అని చెప్తారు. చెప్పి బంగారపు నాణ్యాలు పోసి వెళ్ళిపోతారు. అక్కడ అయితే వాడికి స్వప్న దర్శనం ఇస్తారు, దర్శనం స్వప్న దర్శనం ఇస్తారు, డబ్బు అక్కడ పెట్టేస్తారు బంగారపు నాణ్యాలు. తానీషాకి మెరుకు వచ్చేవాడికి ఆ గజ అంటే బంగారపు నాణ్యాలే. ఇది ఈ మధ్యన జరిగిన సంఘటన, ఏదో 300 సంవత్సరాలు 400 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన. అది బంగారపు నాయకు అప్పుడు ఇతను చేసినటువంటి పొరపాటుకి పశ్చాత్తపడి రామనామం ఎంత గొప్పదంటే మీరు ఎప్పుడైనా పొరపాటు చేస్తే శ్రీరామ 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 అనుకున్న పశ్చాత్తాపం, ఆ పొరపాటు నుంచి ఆ పొరపాటులో ఉన్న దోషం నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు అని చెప్తారు. రామనామం అంత గొప్పదని చెప్తారు. మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడాలనుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరామ 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 అనుకున్న దాని దోషం పోతుంది. అంటే రామనామం అంత గొప్ప అంత అంత పవిత్రమైందని చెప్పడం కోసం. సరే నేను పొరపాటు చేశాడని తానీషా అనుకుంటాడు, రామదాసుని జైల్లో నుంచి విడిచిపెడతారు. కానీ రామదాస్ గారు తానీషా ఏం చేస్తాడంటే ఈ బంగారం అంతా నువ్వే పట్టిపో, నాకు అక్కర్లేదని చెప్తాడు. ఈ బంగారం అంతా నువ్వు తీసిపో, నాకు అవసరం లేదు అని చెప్తారు తానీషా. కానీ రామదాస్ గారు ఒప్పుకోలేదు, ఈయన అప్పుకెళ్ళి తీర్చాడు, నీకు భగవంతుడు నీకు అప్పుకెళ్ళి తీర్చాడు, కానీ గుర్తు కోసం 2 బంగారపు కాసులు 2 బంగారపు నాణ్యాలు పట్టుకెడతాను, మిగతాయి కూడా బంగారం బంగారం నాకు అవసరం లేదు, 2 నాణ్యాల మటుకి పట్టుకెడతాను. అదే త్యాగరాజు కూడా అంటాడు కదా, ఓ రామా నిజ సుఖము అని సన్నిధి సుఖము. ఒక పాటలో త్యాగరాజు అంటాడు, ఓ రామా నిజ సుఖమా నీ సన్నిధి సుఖమా, అంటే నిజమైన సుఖం ఆత్మసుఖం ఒకటే, ఈ ఆత్మసుఖం తప్పించి మిగతా సుఖాలను మురికి ఆభాస ఒక సుఖాలలా కనిపిస్తే చివరికి పరిణామాలు దుఃఖం తీసుకొస్తాయి. ఆత్మానందం ఆత్మశాంతి ఆత్మసుఖం తప్పించి మిగతా అన్ని సుఖంలాగా మీకు కనిపించినా పరిణామంలో దుఃఖం తీసుకొస్తాయి. సరే 2 నాణ్యాలు తీసుకొస్తాడు రామదాస్ గారు, మొత్తం బంగారం వద్దని చెప్తాడు, రిజెక్ట్ చేస్తాడు, నీకు తీర్చేటప్పుడు నాకు వద్దని. ఇంకా అదేమి 2 నాణాలు ఎందుకు తీసుకొస్తాడంటే రాముడు ఇంత ధనాన్ని అప్పు తీర్చడం, ఇప్పుడు కూడా 2 నాణాలు భద్రాచలం దేవస్థానంలో ఉన్నాడు. రక్షించేది రామాయణం, మీరు గుర్తుపెట్టుకోండి, రక్షించేది రామాయణం. అంటే రామాయణ కథ ప్రధానం కాదు, కథ చూసుకొచ్చు, స్టోరీకి స్టోరీ చూసుకొచ్చు, అది సరే సరే లోపల సందేశం ఏదో మనం పట్టుకుంటూ ఉండాలి. రామచంద్రమూర్తి చెప్పిన మాటలు, సీతమ్మ చెప్పిన మాటలు, ఆంజనేయ స్వామి మారుతి అంటే ఆ క్యారెక్టర్స్ చేత అనిపిస్తూ ఉంటాడు వాల్మీకి. ఆ మాటలు మనకి దైవంతో సమానం. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటే మన హృదయంలో ఒకటి ఉంటుంది, నోటితోడు చెప్పింది ఒకటి, చేతితోడు చేసింది అది. అలా కాదు, భగవంతుడు మాట్లాడుతుంటే 3 నిదానంగా ఏకంగా ఉంటాయి, మాట మనస్సు మాట మనస్సు చేత 3 ఒకలాగా ఉంటాయి, ఏకంలాగా ఉంటాయి. తర్వాత రాముడు పైకి ఉరికే మీకు నరుడిలాగా కనిపిస్తాడు, కానీ ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చక్కదిద్దరు అలా చక్కదిద్దుకుంటూ సైలెంట్కి వెళ్ళిపోతాడు. మనకి ఎవరైనా చిన్న అపకారం చేస్తే వాళ్ళు దీర్ఘ కోపం పెట్టుకుంటాం మనం, కైపు మీద కూడా ఎప్పుడు ఆయన కోపం పెట్టుకోలేదు. ఆ ప్రారంభం అలా ఉందనుకున్నాడంటే కైకు మీద కోపం ఎందుకు? కైకు మీద కోపం ఎందుకు? మన దేహానికి ఇలా ప్రారంభం ఉంది కాబట్టి కైకు చేత భగవంతుడు అలా అనిపించాడు. చూడండి, సమన్వయం చూడండి. కైకి మీద మనం కోపం పెట్టుకోవడం ఎందుకు? నా దేహం ఎందుకు వచ్చిందో, ఆ దేహ ప్రారంభం ఇలా ఉంది కాబట్టి కైకు చేత భగవంతుడు ఆ మాటలు అనిపించాడు. నా దేహ ప్రారంభం కైకు చేత ఆ మాటలు అనిపించింది, కానీ కైకి అంటే నేనంటే కైకి ఇష్టమే, కానీ టెంపరీగా ఉద్రేకంగా అలా మాట్లాడింది. ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడదాం, ఒకసారి నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా ఒకసారి కాలు జారుతుంది, ఒకసారి మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఒకసారి పొరపాటుగా మాట్లాడుతూ ఉంటాం. జవహర్లాల్ నెహ్రూ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ అయ్యే నేను సార్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అని చెప్పేసి వాడు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పొరపాటు వస్తుంది అనుకోండి, వెంటనే మీరు ఎలా ఎందుకు మాట్లాడారంటే ఐఎమ్ సారీ అనేవాడు. ఇంకెక్కడ తోట ఆ విషయం మర్చిపోండి, కష్టమైన చేస్తుందా లాగొద్దని ఐఎమ్ సారీ అని చెప్పేసేవాడు. ఎప్పుడైనా పొరపాటు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఒక పొరపాటు మాట రావచ్చు. అయితే మనకి అవన్నీ రామచంద్రమూర్తి చెప్పింది అంటే కైకి ఇలాగే చేసిందని అనుకోవటం కాదు, నా దేహ ప్రారంభంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిందని. మనం ఏం చేస్తాం, కైకి ఎలా చేసింది ఇలా అని చెప్పుకుంటాం, అది డెస్టినీ. అంటే సీతమ్మ కూడా చెప్తుంది, ఇంతమంది రాక్షసులతో మనకు పేచీలు ఇంటికని, ఇంత పేచీలు ఇంటికి ఇంతమంది రాక్షసులను సంహారం చేయటం ఇంతకని సీతమ్మ అన్నప్పుడు కూడా మరి ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటాడు రామచంద్రమూర్తి. అంటే ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని జరగవలసిందే. అంటే రామచంద్రమూర్తిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆయన బాగా అర్థం చేసుకుంటే, ఆయన మాట అర్థం చేసుకుంటే మనం సంసార రోగం నుంచి బయటపడవచ్చు. మనం మనకి శరీరానికి రోగాలు వస్తే భీమవరం వెళతాం, లేకపోతే హైదరాబాద్ వెళతాం, హైదరాబాద్ తగ్గకపోతే చెన్నై వెళతాం, మరొక చోట చెన్నై కాకపోతే బొంబాయి, చెన్నై కాకపోతే ముంబై, ఎక్కడో చోట తిరుగుతాం. ఈ శరీరానికి రోగం రానివ్వం. వస్తే ఒక్క ఎకరం పొలం ఉన్నా అమ్మేసుకుని వెళ్ళిపోతాం, పెద్ద ధనం అక్కర్లేదు, ఒక ఎకరం పొలం ఉన్నా అమ్మేసుకు వెళ్ళిపోతాం. మరి సంసార రోగంలో నుంచి విడుదల పొందడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఇది ఇక్కడ సంసారం కూడా ఒక రోగమే, మరి అందులోంచి విడుదల పొందడానికి మనం చేసే ప్రయత్నం ఏంటి? కొంతమంది ఆ సంసార రోగంలోంచి విడుదల ఎలా పొందాలని కొంతమంది ప్రవక్తలు చెబుతాంటే వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారంటే శరీరంలో ఉన్న అవయవాలని చెవుల కింద మార్చేసుకుంటారు. మన శరీరంలో ఒక చెవులైనా ఉంటా, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చాలా అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. మిగతా అన్ని అవయవాలను కూడా చెవుల కింద మార్చేసుకుంటారు. అంత శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి సబ్జెక్ట్, అంత శ్రద్ధగా ఎవరు చేస్తారు ఆ తత్వజ్ఞానాన్ని? ఆ తత్వజ్ఞానం యొక్క విలువ, తత్వజ్ఞానం సంపాదిస్తే ఇంత లాభం ఉంది కదా అని, ఆ సంసార రోగం నివారించబడుతుంది కదా అని తెలిస్తేనే కానీ అంత శ్రద్ధగా శ్రవణం చేయరు. రామచంద్రమూర్తి విలువ త్యాగరాజుకి, రామదాస్ గారికి, వాళ్ళకి తెలిసిన దమ్మక్కకి, వాళ్ళకి తెలుస్తున్న ఈ మధ్య కాలం వాళ్ళకి అది, వాళ్ళకి తెలుస్తున్న ప్రాముఖ్యత రామచంద్రమూర్తి యొక్క వైపు మనకు తెలియటం లేదు. ఆ భక్తి లేదు, ఆ శ్రద్ధ లేదు. రాముడు భక్తులు కొంతమంది ఎంత ఎటువంటి భక్తులు ఉన్నారంటే, రామ నీ ఎందు మాకున్న భక్తి కంటే ముక్తి గొప్పదని ఎవరైనా చెప్తే వాళ్ళు మూర్ఖులు కదా అన్నారు. అంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. రామ నీ ఎందు మాకున్న భక్తి కంటే ముక్తి గొప్పదని ఎవరైనా చెప్తే ఈ మాట వదిలేశారు వాళ్ళు, మూర్ఖులే కదా అన్నారు. అంటే భక్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. రామ భక్తులు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ భక్తికి అంత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అంచేత ఏం లేదు, సంసార రోగం ఆ రామనామం స్మరించగా 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 హృదయపూర్వకంగా రామనామం చాంటింగ్ వల్ల సంసార రోగం. మీరు బాగుపడటం ముఖ్యం. మీకు నామం మీద మనస్సు నిలబెట్టడం లేదనుకోండి, రూపం మీద పెట్టుకోవాలి మనస్సు. కొంతమంది రూపం మీద పెడితే సరిపోదు, రూపం కంటే నామం గొప్పది, కానీ రూపం మీద కంటే నామం మీద నిలబడితే జపం చేయటం మంచిది. అంటే దీనికి ఏంటంటే, ఇందులో రహస్యం ఏంటంటే, పూజ జపము ధ్యానం ఈ ఇంటికంటే భగవంతులతో మనం మానసికంగా అనుబంధం పెట్టుకోవాలి. కాలక్షేపాన కాదు, పూజ కూడా కాలక్షేపాన కాదు, పూజ జపము ధ్యానం అంటే మనకి ఎంతసేపు దేహంతో సంబంధం ఉంది, మన మనస్సుతో సంబంధం, ఇంకా మనకి పని ఏముంది, ఈ రెండింటిని కలుపుకుని తిరగటం అనుక, ఇంకా మనకి పని పోటలేదు. రాముడు అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, మనకు ఏనుండాటిని కలుపుకోవటం దేహాన్ని మనసుని కలుపుకుని ఈ రెండు కలిస్తేనే దేహం కూడా మనస్సు కూడా కలిస్తేనే సంసారం. సంసారం అంటే ఇంట్లోని మనుషుల సంసారం కాదు, దేహానికి సంబంధించిన గొడవ మనస్సుకి సంబంధించిన గొడవ కలిస్తే సంసారం అవుతుంది. ఈ సంసార రోగం దైవస్మరణ లేకుండా సంసార రోగం నుంచి మనం విడుదల పొందలేము. శంకరాచార్యుల వారు ఆచార్య స్వాములు వారు అన్నారు, ఈ మామూలుగా సినిమాకి వెళ్ళి అలవాటు ఉందనుక అలవాట్లోంచి బయటికి రావటానికి నువ్వు ఎంతో చాలా ఎంతో సాధన చేస్తేనే కానీ అలవాట్లోంచి రాలేవు కదా. ఈ దేహమునేను నీ దేహమునేను దేహమునేను దేహమునే బుద్ధి కొన్ని ఏడు జన్మల నుంచి నీకు వస్తుంది, అది ఒక రోజులోనో ఒక జన్మలోనో ఒక సంవత్సరంలోనో పోతుంది అనుకుంటున్నావా? ఆ దేహబుద్ధి దేహము నేననే బుద్ధి ఒక రోజులోనో ఒక గంటలోనే పోతుంది అనుకుంటున్నావా నువ్వు? ఎన్నో కొన్ని వేలు జన్మల నుంచి నీకు ఈ బుద్ధి ఉంది, ఈ పాడు బుద్ధి కొన్ని వేలు నీకు దేహబుద్ధి కొన్ని వేలు జన్మల నుంచి ఉంది. ఇది పోవాలంటే నీకు ఆ సమాధి స్థితిని ప్రాక్టీస్ చేయటం వల్ల దైవానుగ్రహం వల్ల పోవాల్సిందే కానీ నీ కుప్పు గంతుల వల్ల పోదు అన్నారు స్వాములు. దేహము నేనైనా బుద్ధి నీకు కొన్ని వేలు జన్మల నుంచి వస్తుంది, నిన్నటి నుంచి మొన్నటి నుంచి వచ్చేది కాదు. నాకు ఇది ఒక రోగం, ఈ రోగం నుంచి నువ్వు బయటపడాలంటే దేహానికి మనస్సుకి అతీతంగా సమాధి స్థితి ఉంది, ఆ సమాధి స్థితిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఆ సమాధి స్థితిని ప్రాక్టీస్ చేయగా చేయగా నువ్వు సమాధి స్థితిని పొందగా పొందగా ఈ దేహబుద్ధి నశిస్తుంది, కానీ ఏమీ ప్రాక్టీస్ లేకుండా నీకు ఆ దేహబుద్ధి నశించదు. ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అది ఒక గంటలో వచ్చేది కాదు, ఒక రోజులో వచ్చేది కాదు, దీనికి టైం చెప్పలేము. ఆ దేహబుద్ధి నశి ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు, ఇంకా తగ్గలేదండి తగ్గే వరకు మీరు ఆ మందు వాడవలసిందే అంటారు. ఏమంటే నెల నెలలు వాడడం తగ్గలేదంటే ఇంకో నెలలో వాడాలి మీరు అంటారు. అలాగే ఆచార్య స్వాములు ఏమన్నారంటే ఇది దీనికి టైం అంటే మీకు ఆ దేహబుద్ధి దేహము నేను ఆ దేహంతో తారాక్ష్యం పొందే బుద్ధి దేహానికి పరిమితమైన బుద్ధి నశించే వరకు నువ్వు సాధన చేయవలసింది. సాధన లేకుండా సాధ్యము సమకూడదు, సాధన లేకుండా నీకు సమాధి స్థితి రాదు. సమాధి స్థితి వస్తేనే కానీ దేహాభిమానం దేహబుద్ధి నశించదు, దేహబుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం ఆత్మానుభవం ఆత్మసుఖం నీ చేతికి అందదు. ఒకసారి బాబా గారి దగ్గరికి వచ్చి సిల్వీ బాబా గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏమన్నాడంటే నాకు మోక్షం కావాలండి అన్నాడు. ఏమన్నాడు? మోక్షం కావాలన్నాడు. నీ ఇంద్రియాలను నాకు ఇవ్వాలి, నీ ప్రాణాలను నాకు ఇవ్వాలి, నీ మనస్సును నాకు ఇవ్వాలి, నీ అహంభావం నాకు ఇవ్వాలి, నీ బుద్ధిని నాకు ఇవ్వాలి, అప్పుడు రా నీకు మోక్షం అన్నాడు. నువ్వు ఐదు ఇవ్వాలి నాకన్నాడు. ఎవరు? బాబాగారు ఏమన్నారంటే ఐదు ఇవ్వాలి నువ్వు ఐదు. ఒకటి ఇంద్రియాలు నాకు ఇచ్చేయాలి, నీ ప్రాణాలను కూడా నాకు ఇచ్చేయాలి, నీ ప్రాణాలను కూడా తోడేస్తాను నేను, నీ ప్రాణాలను కూడా నాకు ఇచ్చేయాలి, ఇంద్రియాలను కూడా నాకు ఇచ్చేయాలి, నీ మనస్సును నాకు ఇవ్వాలి, నీ బుద్ధిని నాకు ఇవ్వాలి, నీ అహంభావనను చూసావు, దేహంతో తదాక్ష్యం పొందేది ఉంది చూసావు, నేనునే ఆ తరం పొంది చూసావు, అది కూడా నాకు ఇచ్చేయాలి అప్పుడు నీకు అని ఒకరికి చెప్పాడు. ఆ పక్కన ఉన్నాడు నేను అడగలేకపోతున్నాక నేనే అంతకు వచ్చానన్నాడు ఇంకొకటి. ఆ పక్కన కూడా అన్నాడు నేను అడగలేకపోతున్నాడు మోక్షం నాకు కావాలని నేను వచ్చింది కూడా అంతకే వచ్చాన్నాడు సాయిబాబా గారు, సిరి సాయిబాబా గారి దగ్గర. అంటే నేను ఏం చేసినా ప్రాక్టికల్గా చేసి చూపించేస్తాడు. బాబా గారు ఏం చేస్తారంటే కేవలం నోటితో చెప్పేయకుండా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు. ఆ పక్కన ఉన్నవాడు కొంచెం ధైర్యం వచ్చేప్పుడు అడుగుతాడు ఆయనకే కదండి మోక్షం, నాకు కూడా మోక్షం కావాలి అంతకే వచ్చానంట. అందుకే వచ్చానంటే ఆయన ఏం చెప్తాడంటే ఆ కూర్చున్న భక్తులు అంటే షిరిడీ బాబా గారి టీచింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం నేను చెప్తున్నాను. కూర్చున్న భక్తులు అక్కడి దగ్గరికి కేటేసి ఈ ఊళ్ళో పలానావాడు ధనవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు నువ్వు అడిగిరారా అన్నాడు. అప్పు పప్పు కాదు, అప్పు అప్పు అని రమ్మన్నాడు, పప్పు కాదు, 1000 రూపాయలు అప్పు అడిగిరా అన్నాడు. ఆ షిరిడీలో పలానావాడు ధనవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిరా అన్నాడు. 1000 రూపాయలు అప్పు ఇమ్మని, వీడికి ఇమ్మని, నీ తప్పిందంటే వాడు వెళ్ళి అడిగాడు, అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు, ఇవ్వను ఇవ్వను పొమ్మని అన్నాడు. వచ్చేసాడు, ఏమంటే నేను వెళ్ళి వాడిని అడిగానండి ఇవ్వను అన్నాడు. సరే కూర్చో అన్నాడు. ఇంకో అరగంటకి ఇంకో ధనవంతుడు వచ్చాడు అక్కడికి. ఎవరి దగ్గరికి? బాబా గారికి. ఇంకో అరగంటలో అంటే బాబా గారి టీచింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం నీకు చెప్తున్నాను. ఇంకో అరగంటకి ఇంకో ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుని ఏం చేశాడు? నువ్వు ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు అప్పు తీసుకురా అన్నాడు. నీకు కావాలని అడిగి తీసుకురా అని చెప్పాడు. వాడు వెళ్ళాడు, వెళితే వాడు పెట్టిలో తీసి 1000 రూపాయలు ఇచ్చేసాడు. వాడు వచ్చి 1000 రూపాయలు నేను అడిగానంటే నాకు 1000 రూపాయలు అప్పు పెట్టాడు అన్నాడు. అప్పుడు అడిగాడు, ఏమయ్యా నీకు మోక్షం కావాలో మోక్షం కావాలంటున్నప్పుడు అర్థమైందా అన్నాడు. నాకేం తెలియటలేదని నీ గమ్మత్తులు అన్నాడు. వాడు నేను మోక్షం కావాలని అడిగితే అంటే ఎవరి దగ్గరకు అప్పు పంపుతారంటే ఇదేం గొడవలండి, ఇదేం టీచింగ్ అండి, ఇదేం బాబా, నేను మోక్షం కావాలంటే వచ్చిన వాళ్ళు దొరికేది అప్పచేపంటే ఈ గొడవ ఏంటి ఈ తిరకాసు నాకు అర్థం అవట్లేదు అన్నాడు. అంటే అప్పుడు బాబా చెప్పాడు. ఏం చెప్పాడంటే ముందు ఎవరిని పంపాడంటే అప్పు కావడానికి తాడు బాగుండడం లేదు. ఆడికి డబ్బు అప్పు ఇచ్చేవాడు ఎప్పుడు ఎటువంటి వాడు అంటే ఎటువంటి మన ఆడ బాకి తీర్చగలడా లేదా అనుకుని తీర్చగలడంటే అప్పిస్తాడు. ఆయన తీర్చే శక్తి లేకపోతే ఎవరు నీకు 1000 రూపాయలు లేమని చెప్పిన పెద్ద మనిషి ఇంటికి 1000 రూపాయలు ఇచ్చాడు, మరి లేకపోతే ఈడికి ఎలా ఇచ్చాడు అంటే నువ్వు తీర్చలేవన్న సంగతి ఆయనకి తెలుసు అని చేతి నీకు ఇవ్వలేదు, తీర్చగలని తెలుసు అని చేతి ఈయనకి ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే ఇది భౌతిక సంపద. ఎవరు బాబాగా చెప్పింది? భౌతిక సంపద. అలాగే ఆధ్యాత్మికంగా దరిద్రుడికి భగవంతుడు తెలియబడడు. ఎవడైతే ఆధ్యాత్మిక సంపద ఉందో, ఎవడైతే భగవంతుడితో సమానమో ఆధ్యాత్మిక సంపదలో, ధనవంతుడే వాడు ధనవంతుడే కాబట్టి వాడు వీడికి 1000 రూపాయలు పెట్టాడు, మరి ముందు వెళ్ళాడికి పెట్టాడు. అలాగే భగవంతుడు ఎవడికి చూడతాడంటే వాడు ఆధ్యాత్మికంగా వాడి దగ్గర ఎంత సంపద ఉందో, ఎవరి దగ్గర? భగవంతుడి దగ్గర. మనం కూడా అంత ఆధ్యాత్మిక సంపద సంపాదిస్తే వాడు ఎక్కడికి వెళ్తాడరా మనకు తెలియబడకుండా, అదే మోక్షం. ఇందుకు బాబా చెప్పింది ఏంటి? భౌతిక సంపద కాదు, ఎవడైతే ఆధ్యాత్మిక సంపన్నుడో, ఎంత సంపన్నుడు అంటే ఆ దేవుడు ఎంత సంపన్నుడో ఆధ్యాత్మిక అంత సంపన్నుడికి వాడు తెలియబడతాడు. ధనవంతుడు ఒక ధనవంతుడు ఇంకో ధనవంతుడికి అప్పిచ్చినట్టు దరిద్రుడికి ఇవ్వడు కదా ఎవడో అప్పు. అంటే నువ్వు ఆధ్యాత్మిక ధనవంతుడు కావాలి, ఆధ్యాత్మిక సంపాదించుకోవాలి. భౌతిక సంపద నీ శరీరం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, ఈ భౌతికంగా కనిపించే డబ్బు కూడా అంతే నిజం. భగవంతుడు నువ్వు మోసం చేయలేవు. నీకు ఆధ్యాత్మికంగా బాగా ధనం సంపాదించావనుకో, భక్తికి సంబంధించిన ధనం సంపాదించావనుకో, ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు, అదే మోక్షం. మరి ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాడి దగ్గర? మొదటి వాడిని పంపితే లేదని చెప్పాడు, ఈ ధనవంతుని పంపితే 1000 రూపాయలు అప్పించాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాడి దగ్గర? ఆడి దగ్గర ఉంది భగవంతుడు కూడా అంతే. నీ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ ఆధ్యాత్మిక సంపద లేకపోతే నీ గెరుగుపడడు. ఆధ్యాత్మిక సంపద ఉంటే నీ గెరుగుపడతాడు. వాడి దగ్గర డబ్బు ఉన్నా దరిద్రుడికి ఇచ్చాడా? ఇవ్వలేదు. అలాగే నువ్వు ఆధ్యాత్మిక సంపద లేనప్పుడు, ఆధ్యాత్మిక ఔన్నత్యం లేనప్పుడు, నువ్వు స్పిరిచువల్ నన్ను కానప్పుడు, స్పిరిచువల్ స్టేటస్ నీకు లేనప్పుడు, అర్హత నీకు లేనప్పుడు, ఆధ్యాత్మిక అర్హత యోగ్యత నీకు లేనప్పుడు, నీ హృదయాంతరాలంలో నీ హృదయ గుహలో ఆయన ఉన్నప్పటికీ నీకు తెలియబడడు అని చెప్పటం బాబా చెప్పటం, అది ఆయన బోధ. అంటే ఆయన బోధించే పద్ధతి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మీకు నేను చెప్తున్నాను. ఒకసారి బొంబాయి నుంచి ఒక భార్య భర్త వచ్చారు. వచ్చి 10 నిమిషాలు కూర్చున్నారు. ఆ భార్యను అడుగుతాడు బాబా, అమ్మా నీకేం కావాలి? భగవాన్కి అలా అడిగే అలవాట్లేదు. ఆయన అడిగేవారు ఎవరు? బాబా గారు శిరిడీ సాయిబాబా అడిగేవారు, అమ్మా నీకేం కావాలి అంటే. చావటం పుట్టడం కూడా ఎక్కువైపోయింది, చావటం పుట్టడం ఎక్కువైపోయింది. శరీరం చచ్చిపోతుంది, మళ్ళీ నాకు పుట్టుకొస్తుంది, చనిపోతున్నాను, మళ్ళీ పుడుతున్నాను, పుట్టి మళ్ళీ చనిపోతున్నాను, చనిపోతున్నాను, పుడుతున్నాను, పుట్టి మళ్ళీ చనిపోతున్నాను. ఈ చావు పుట్టుకల్లోంచి నన్ను విడుదల చెయ్యాలి బాబా. అంతకొచ్చాం బొంబాయి నుంచి నేను మా ఆయనను అని చావు లేని స్థితిని తీసుకుని నాకు ప్రసాదించాను అమ్మగారు అడుగుతుంది. బాబా అంటాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శిరిడి చావటానికి వచ్చావా అంటాడు బాబా. నువ్వు బొంబాయి నుంచి ఇంత దూరం చావటానికి వచ్చావమ్మా, చావు లేని స్థితి కావాలి, చావు లేని స్థితి కావాలంటున్నావు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చావటానికి వచ్చావు? బొంబాయి నుంచి ఇంత దూరం వచ్చావు? ఇక్కడికి శిరిడి వచ్చావు? చావు లేని వస్తువు నీ లోపల ఉంది, నీకు దేహభావం నీకు విడిచిపెట్టలేకపోతున్నాడు అంటే నీకు కష్టమైన చావు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాని చావు జ్ఞాపకం రాదు, అజ్ఞానికే చావు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏం చేయాలి? శరీరం అనుకుంటాడు, శరీరం ఏదో రోజున చనిపోతుంది. ఎవరొకరు శవాలను చూస్తూ ఉంటాం, మనం కూడా రోజున శవం అయిపోతాం కానీ ఏదో అనిస్తూ ఉంటుంది. మరి బుద్ధుడికి కూడా అంతే కదా, ముసలి వాళ్ళని చూసి చనిపోయిన వాళ్ళని చూసి అని గొప్పత్యాగం చేశాడు, నిర్వాణ స్థితి సంపాదించడం. అంటే ముసలితనం, ఆ చావు, ఆ రోగాలు, అందులో దోషాన్ని గ్రహించాడు బుద్ధుడు. సరే ఈ అమ్మాయిని ఏమంటాడంటే, బాబా ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు నీకు ఏముందంటే జీవభావన ఉంది, దేహభావన ఉంది, అంటే నేను చనిపోతాను అనుకుంటున్నావు. నీకు జీవభావన ఉన్నంతకాలం, దేహభావన ఉన్నంతకాలం చావులోంచి నువ్వు బయటకు రావు, చస్తావు, మళ్ళీ పడతావు, చస్తావు, పడతావు, ఇదే పని ఇంకా ఉండే పని లేదు నీకు. ఆ దేహభావం ఉన్నప్పుడు, జీవభావన ఉన్నప్పుడు నువ్వు చనిపోవడం తప్పదని, నువ్వు చావు నాకు రాకూడదు అనుకున్నా చనిపోతావు. నువ్వు ఆత్మభావన పెంచుకోవాలి, అమృతభావన పెంచుకోవాలమ్మా. ఈ దేహభావం నశించాలంటే మామూలుగా నశించదు, ఆత్మభావన పెంచుకోవాలి, అమృత భావన పెంచుకోవాలి, ఆ చైతన్య భావన పెంచుకోవాలమ్మా. అంటాడు. ఎవరు బాబా అంటాడు. ఆ అమ్మాయి తెలివిగా తెలివైంది గట్టి కారు. అమ్మాయి తెలివైంది గట్టి కారు. ఆ అమ్మాయి అంటుంది, నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను ఇలా అనుకుంటాను అనుకుంటే అయిపోరనా అంటుంది అమ్మాయి. ఇందులో ఒకరికంటే ఒకరు తెలివైన వాళ్ళు. ఇప్పుడు మీరు ఆత్మభావాన్ని పెంచమంటున్నావు, నువ్వు ఆత్మభావాన్ని పెంచుకోమంటున్నావు. నేను ఆత్మనే నేను ఆత్మను అనుకుంటాను అనుకో. అనుకోవటం వేరు అవ్వటం వేరు, అనుకుంటే అయిపోతానా అంటుంది అమ్మ. అప్పుడు బాబా అంటాడు, నువ్వు అనుకోవటం మొదలుపెట్టు, నువ్వు అసలు అనుకోవటం మొదలుపెట్టు. అనుకోవటం మొదలుపెట్టి సాధన చేయటం ప్రారంభించు. సాధన చేయటం ప్రారంభిస్తే నీకు మహర్షుల యొక్క అనుగ్రహం, మహాత్ముల యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం వస్తుందమ్మా. నీ సాధన చోటి వాళ్ళ యొక్క అనుగ్రహం కలుస్తుంది. అప్పుడు నీకు ఆత్మానుభవం కలుగుతూ వెంటనే కలకపోవచ్చు. ముందు ఆత్మభావన ప్రారంభించు, ఆ చైతన్య ప్రారంభించు, అమృత భావన ప్రారంభించు, భావన ప్రారంభించు. భావనకు కూడా శక్తి ఉంది, తలంపు కూడా శక్తి ఉంది. అలా అమృత భావన ఆత్మభావన నువ్వు చేయగా 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 నీకు దైవానుగ్రహం కలుగుతుంది, పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది. త్యాగరాజు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎవరో ఒక మహాత్ముడు యొక్క ఒక మహర్షి యొక్క అనుగ్రహం నీకు వస్తుందమ్మా. అప్పుడు ఈ ఆత్మభావన, అప్పుడు భావన కాదు స్థిరపడుతున్నావు, స్థిరపడి ఆత్మగా మిగిలిపోతావు. ఏదో అసలు ప్రారంభించు. ఏదో నాటికి నీకు ఆత్మభావన చేయగా చేయగా కేవలం నీ తెలివితేటల వల్ల పొందలేకపోయినా పెద్దల యొక్క అనుగ్రహం వల్ల, మహర్షుల యొక్క అనుగ్రహం వల్ల నీకు ఏదో రోజున ఆత్మభావన స్థిరపడుతుంది. ఆత్మభావన స్థిరపడిన వాడికి ఇంకా చావు ఎక్కడుంది, చావు లేని వాడికి పుట్టుకి ఎక్కడుంది అంటాడు బాబా. భర్తతోడు చెప్తుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సిరిడి వెళ్ళాలి, బాబాను చూడాలి, బాబాను చూడాలని. బాబాను చూసేసాం, అయిపోయింది చూడటం, అయిపోయింది బాబాని చూడటం, అయిపోయింది వచ్చేసాం. ఇప్పటి నుంచో ఆయనకి పూర్తి అయిపోయింది, మన మొక్కుబడి తీరిపోయింది, మన పని అయిపోయింది అంటుంది భార్య. ఎవరితో తోటి ఎవరితోటి? భర్తతోడు చెప్తుంది. అప్పుడు ఆ భర్త అప్పుడు దాకా నోరు వాడు ఓపెన్ చేయడు. సిరిడి బాబా గారి దగ్గర ఆడు నోరు ఓపెన్ చేయలేదు, ఇంటికి వచ్చేవారు కూడా ఏం మాట్లాడలేదు. మామూలుగా ఉడికి వింటున్నాడు, పరిస్థితిని పరిశీలిస్తున్నాడు. అప్పుడు అంటాడు భర్త, ఏమనంటాడంటే, మనం చూసి వచ్చేసాం, చూడటం లేదు, బాబాని భగవంతుడని నమ్మటం లేదు. మనం చూసి వచ్చేసిన మాట నిజమే, కానీ నువ్వు బాబాని భగవంతుడని నమ్మావా? బాబాని భగవంతుడని నమ్మినప్పుడు కదా నువ్వు బాబా చెప్పిన మాటలు నీ గుండెలో పెట్టుకోవటానికి సాధన చేయటానికి. బాబాను చూసి రావటం వేరు, బాబాని భగవంతుడని నమ్మటం వేరు. దీస్ టూ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. చూసి వచ్చిన మాట నిజమే మనం, కానీ భగవంతుడని నువ్వు నమ్మావా? భగవంతుడని నమ్మినప్పుడే ఆయన, భగవంతుడిని నువ్వు నమ్మినప్పుడే ఆయన వాక్యాలకు నువ్వు వినిపిస్తావు, సాధన చేస్తావు, తరిస్తావు. వాడికి చూసి వచ్చినంత మాత్రం చేస్తే మన పని పూర్తవదు. ముందు వాడు భగవంతుడిని నమ్మాలి కదా, నీకు ఆ విశ్వాసం కుదరాలి కదా, గురి కుదరాలి కదా అంటాడు భర్త. మన హృదయంలో ఒక గుహ ఉంది, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నాడు? నారాయణుడు ఉన్నాడు. నరుడై పుడితే సరిపోదు, నరుడు నారాయణ స్మరించగా స్మరించగా నారాయణుడు అవుతాడు. అందరూ నారాయణ స్వరూపం పొందలేరు. ఆ నర ఎవడై ఏ నరుడైతే నారాయణ నిరంతరం స్మరించగా స్మరించగా స్మరించగవాడు నారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతాడు అయ్యా. ఆ స్మరణ వల్ల వచ్చే భాగ్యం అది, స్మరణ వల్ల వచ్చే సంపద అది. పైలో చెప్తాడు బీ స్టిల్ అండ్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. యేసు అంటాడు బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నువ్వు ముందు శాంతపరుచుకో, దేహాన్ని మనస్సుని కంట్రోల్ చేసుకో. దేహం మనస్సు స్వాధీనంలోకి రావాలి నీకు. దేహం మనస్సు నీకు స్వాధీనంలోకి ఉండాలి. నీకు అవి బానిసలుగా ఉండాలి, కానీ వాటికి నువ్వు బానిస అవ్వకూడదు. దేహము మనస్సు నీకు బానిసలుగా ఉండాలి, కానీ దేహానికి మనస్సు నువ్వు బానిస అవ్వకూడదు. వాటిని ముందు కంట్రోల్ చేసుకుంటే వాటి యొక్క శబ్దం, వాటి యొక్క అలగడి తగ్గిపోతే, దేహం యొక్క అలగడి, మనసు యొక్క అలగడి, అహంభావం యొక్క అలగడి తగ్గిపోతే, అప్పుడు నీకు కుదిరి వస్తే, ఒక నిదానం వస్తే, స్థిరపడితే, నీ బుద్ధి స్థిరపడితే, అప్పుడు నీకు తెలుస్తుంది అయ్యా నువ్వెవరు దేహమాత్రుడు కాదు, చైతన్యమాత్రుడు, ఆత్మస్వరూపుడు, బ్రాహ్మణస్థితి, నువ్వు సాక్షాత్తు బ్రహ్మమే అనే సంగతి నీకు అప్పుడు తెలుస్తుంది అయ్యా అంటాడు యేసు. బీ స్థిర్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నువ్వే బ్రహ్మ. గాంధీ గారు గాఢ నిద్రకు పేరు పెట్టారు, డీసెల్కి ఇగ్నోరెన్స్ స్లీప్ అనేవారు. ఆ స్లీప్ లో మనకి ఏం తెలియదు, ఆ స్లీప్ లో మనకి ఏం తెలియదు. ఆ స్లీప్ లో ఉన్నప్పుడు నీ దేహము మనస్సు ఎలా పడి ఉన్నాయో, జాగ్రత్త అవస్థలా పడి ఉండాలి నీ దేహము మనస్సు. అంటే వాటిని డిస్టర్బెన్స్ నీకు ఉండకూడదు. అప్పుడు అయ్యా నువ్వు హృదయ గుహలో ఎంటరయ్యేది, ఉండే గుహ ఉంది, అక్కడ నువ్వు ఎంటరలేకపోతున్నావు, ప్రవేశించలేకపోతున్నావు. ప్రవేశించలేకపోతున్నావు పరమాత్మకి తెలియటం లేదు. ఎంతో కొంత స్వార్థం లేకుండా నువ్వు పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలు నీకు స్వాధీనంలోకి వస్తాయి. ఎంతో కొంత నువ్వు స్వార్థం లేకుండా రోజు ఎంతో కొంత ఇతరుల యొక్క క్షేమం కోరి, ఇతరుల యొక్క హితం కోరి ఎంతో కొంత నువ్వు పని చేయాలి. అప్పుడు కానీ ఈశ్వరానుగ్రహం నీకు రాదు, అప్పుడు కానీ ఇంద్రియాలు నీకు స్వాధీనంలోకి రావు. ఇతరుల యొక్క హితం కోరి కూడా నువ్వు కొంత పని చేస్తూ ఉండాలి. దానికి కూడా ఈశ్వరానుగ్రహం, నువ్వు పాత్రులు అవుతావు నువ్వు. అంటే ఇతరుల క్షేమం కోరినప్పుడు, ఇతరుల క్షేమం కోసం ఎంతో కొంత నువ్వు పనిచేస్తున్నప్పుడు, ఆ పది కొన్ని ఇంద్రియాల యొక్క స్వాధీనానికి, మనసు యొక్క స్వాధీనానికి ఆ సత్కర్మ కూడా నీకు సహకరిస్తుంది. అదే అమ్మాయి తోడు, బొంబాయి అమ్మాయి తోడు సిరిబాబు అదే చెప్తాడు, నువ్వు ఆత్మధ్యానం, ఆత్మభావన ప్రారంభించు. ఆత్మభావన ప్రారంభిస్తే భగవంతుడు నీకు సత్పురుషులతోటి అనుబంధం ఏర్పరుస్తాడు. ఆ సత్పురుషుల అనుబంధంలో నీకు ఆత్మభావన స్థిరపడుతుంది. అప్పుడు నేను చనిపోతున్నానని తలంపే నీకు రాదు. ఎంచగా చైతన్యానికి చావు లేదు కాబట్టి. అంటే నువ్వు చేసే ప్రయత్నం సహజం అవ్వాలి. నీ సంగతే నీకు తెలియనప్పుడు, నువ్వు బాధపడే విధానమే నీకు తెలియనప్పుడు, లోకం గురించి నీకేం తెలుస్తుంది? నువ్వు ఎవడో నీకు తెలియనప్పుడు లోకం గురించి నీకేం తెలుస్తుంది? అదికే ఇక్కడ సబ్జెక్ట్. నువ్వు జపం చేయి, ధ్యానం చేయి, విచారణ చెయ్యి, నువ్వు బాగుపడు. నిన్ను చూసి 10 మంది బాగుపడతారు. ఒక దీపం వెలుగుతుంటే ఇంకో దీపాన్ని పెట్టుకుని ఆ దీపంతో మనం వెలిగించుకోవచ్చు. అదేవిధంగా నువ్వు బాగుపడినప్పుడు, ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి వచ్చినప్పుడు నిన్ను చూసి ఇంకా కొంతమంది బాగుపడతారు. నువ్వే సున్నైనప్పుడు ఇంకేమొస్తుంది? సంథింగ్ నుంచి ఏదైనా వస్తుంది, కానీ నథింగ్ నుంచి ఏదైనా రాదు కదా. మీరు ఎవరైనా కొంచెం బాగుపడుతున్నారనుకోండి, అనుకోండి ఆధ్యాత్మికంగా లేదా భౌతికంగా, నాకు అసూయ వచ్చింది అనుకో, నాది దేవుడేంటి? అంటే అసూయలోంచి నేను విడుదల పొందినప్పుడు ఎన్ని పూజలు చేసినా ఏం లాభం? చిత్తశుద్ధి లేనప్పుడు మిమ్మల్ని చూసి అసూయ పడతా అంటే దేవుడు తెలుస్తా ఉన్నాడు అసూయ పడుతున్నారని, మరి నాకు జ్ఞానం ఎలా ఇస్తాడేనా? అంటే నువ్వు ప్రస్తుతం ఏ అభ్యాసం చేసుకుంటాంటే అది అభ్యాసం చేసుకో. కంగారు పడకని విడిచిపెట్టద్దు. ఎవరినో చూసి మిమ్మల్ని విడిచిపెట్టక్కర్లేదు. నువ్వు ఏదైతే అభ్యాసం చేసుకుంటున్నావో అభ్యాసం జాగ్రత్తగా చేసుకో, శ్రద్ధగా చేసుకో. శ్రద్ధ అవసరం. శ్రద్ధ నుంచే భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. శ్రద్ధే అంత అవసరం. నీ ప్రస్తుత అభ్యాసాన్ని కొనసాగించి చూసి నువ్వు ఏదైతే చేసుకుంటున్నావు అది ఒక విచారణ మార్గం అయితే విచారణ మార్గం, భక్తి మార్గం అయితే భక్తి మార్గం, ఏ మార్గం అయినా ధ్యాన మార్గం అయితే ధ్యాన మార్గం. నువ్వు దాన్ని కొనసాగించవచ్చు. అంటే నువ్వు నిరంతరము మనకేంటంటే తలంపులే. షిరిడీ సాయిబాబా అంటారు, సంసారం అంటే ఏమిటి? కోరిక కోపం కలిస్తే సంసారం అనేవారు ఆయన. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటి? కోరిక ఒక తలంపు, కోపం ఒక తలంపు, అసూయ ఒక తలంపు, వారు ఎక్కువ మనం తక్కువ, లేకపోతే మనం ఎక్కువ వారు తక్కువ ఇలా అనుకోవటం కూడా ఒక తలంపు. అన్ని తలంపులే, అన్ని రూపాల్లో తేడా, నామాల్లో తేడా, గుణాల్లో తేడా, కానీ లోపల సద్వస్తువు ఒకటే. ఒకరికి చదువు ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఒకరికి ధనం ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ బాహ్యానికి కనిపించే విషయాలు. నేను మీ హృదయంలో ఉన్న వస్తువుని చూడటం మానేసి మీ ధనాన్నో, మీ గౌరవాన్నో, మీ గుణాన్నో, మీ రూపాన్నో చూస్తున్నాను అనుకోండి, నాకు నిజమైన చూపు లేదని. నిజమైన చూపు లేని వాడికి ఈశ్వరాన గ్రహం ఇస్తున్నా. మీ హృదయంలో ఉన్న సద్వస్తువుని పరమాత్మను చూడటం మానేసి, లేకపోతే మీకున్న డబ్బు, లేకపోతే మీకున్న గౌరవం, లేకపోతే మీకున్న రూపం, లేకపోతే మీకున్న గొప్ప, లేకపోతే మీకున్న కీర్తి, అసలు వస్తువును వదిలేసి మీ యొక్క అంతస్తుని, మీ యొక్క బాహ్య పరిస్థితులను బట్టి మిమ్మల్ని నేను కొలుస్తున్నాను అనుకోండి, కొలుస్తా అంటే ఏంటది? నాకు నిజమైన చూపు లేదు, నాకు నిజమైన చూపు లేని వాడికి నిజం తెలియబడదు. అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. అంటే నీ కోరిక ఒక తలంపు, కోపం ఒక తలంపు, అసూయ ఎక్కువ భాగం తక్కువ భాగం, ఇవన్నీ తలంపులే. ఇవే యూస్లెస్ థాట్స్, ఉపయోగం లేని తలంపులు. ఇవన్నీ కూడా ఉపయోగం లేని తలంపులు కదా, అయ్యే సంసారం తీసుకొస్తున్నాయి. అంటే నువ్వు భగవంతుడు రామనామం, కృష్ణనామం, శివనామం, ఏదో ఒక నామం తీసుకుని శ్రద్ధగా భక్తిగా అదే అలవాటు చేసుకుంటుంటే ఈ తలంపులు ఏది, కోరికని, కోపం అని, చిరాకని, పరాకని, అసూయని, మీకు అర్థమవుతుంది? అశ్రద్ధ, ఈ అశ్రద్ధ కూడా ఒక తలంపే, బద్ధకం కూడా ఒక తలంపే. ఇవన్నీ పోతాయి అయ్యా, జపం చేయదా చేయదా చేయదు. ఒక జపం చాలు, అయితే జపం ఖర్చు లేని యజ్ఞం. అన్ని యజ్ఞాల్లోకి అర్జున జప యజ్ఞము నేను. ఒకవేళ జపం తక్కువ అనుకుంటున్నామో నామం చేయటం, నామ సిద్ధాంతం, అది కూడా యజ్ఞమే. నువ్వు ప్రశాంతంగా కూర్చొని నామాన్ని విడిచిపెట్టకుండా నామాన్ని స్మరించుకుంటా అంటే అది కూడా యజ్ఞంతో సమానం. పైగా ఖర్చు లేదు యజ్ఞం, ఒక పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే ఇప్పుడు నీకే జపం వల్ల వచ్చే లాభం ఏమిటి? నీకు ఇతర తలంపులు ఆగిపోతాయి, అంటే ఉపయోగం లేని తలంపులన్నీ ఆగిపోతాయి. ఇది ఒకటే నిలబడుతుంది. ఏది నువ్వు ఏదైతే జపం చేస్తున్నావో ఆ తలంపు ఒకటే నిలబడుతుంది. చేయగా 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 ఆ తలంపు కూడా ఊడిపోతుంది, ఆ తలంపు కూడా ఊడిపోయిన తర్వాత అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి మహావెలుగులో నువ్వు ప్రవేశిస్తావు. జపం నేను అంత దూరం తీసిపోతున్నావయ్యా. ధనంతో విద్యతో ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం లేదు. రామకృష్ణుడు ఏం చదివాడు, రమణుడు ఏం చదివాడు, శ్రీ బాబా ఏం చదివాడు, వాళ్ళకి ఏం చదువులు లేవు. పరమ పవిత్రులు అంటే వాళ్ళకి జ్ఞానం కలదు, అంతేగాని వాళ్ళకి ఏదో ఐశ్వర్యాలు ఉన్నాయని కాదు. ఆ హార్ట్ అండ్ ప్యూరిటీ అదే బాబా అంటూ ఉండరు ఎప్పుడైనా కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ అని అంటూ ఉండరు. నీకు ఎప్పుడు మోక్షం వస్తుందంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్, కోరికలోంచి పూర్ణంగానే విడుదల పొందాలి. మళ్ళీ శేషం ఉంటే పునర్జన్మ వస్తుంది. ఈ మధ్యన ఎవరో అంటున్నారు, ఒక భార్య గారు అంటున్నారు, వాళ్ళ ఆయన గురించి అంటున్నారు, మా ఆయన నాకు పెళ్ళైన కొత్తలో మా ఆయన మార్కెస్టండి ఇప్పుడు క్యాప్స్ట్ అంటున్నాడు ఆయన గురించి. నేను అర్థమవుతున్నా, నాకు పెళ్ళైన కొత్తలో మార్కెస్ట్ అంటున్నాను అంటే పైసలు తక్కువ లేవు కమ్యూనిజం గురించి మాట్లాడేవాడు అస్తమానం. ఇప్పుడు పైసలు వచ్చేసినట్టు టైం దగ్గరికి, ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఇంత కమ్యూనిజం గురించి మాట్లాడటం పెట్టుబడులు ఎంత మాట, ఎక్కడ ఎంత పెట్టుబడులు పెడితే రిటర్న్స్ ఎంత ఉంటాయి అది ఆలోచిస్తున్నాడండి. నాకు పెళ్ళైన కొత్తలో ఆయన మార్కెస్ట్, ఇప్పుడు ఆయన ధనవంతుడు అయిపోయాడు, బంగారు పిచ్చుకైపోయాడు, ఇప్పుడు క్యాపిటలిస్ట్, అప్పుడు మార్కిస్టు, ఇప్పుడు క్యాపిటలిస్టు, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో తాదాక్ష్యం, ఇప్పుడు పెట్టుబడిదారుతో తాదాక్ష్యం. ఆయనకి జ్ఞానం ఏంటో నాకు చివరికి చెప్పేది అంటే ఆయన విమర్శించడానికి కాదు, మనస్సు డబ్బు యొక్క ప్రభావం మనస్సు మీద ఎలా ఉంటుందని. అంటే వాళ్ళు ఆయన్ని విమర్శించడం కోసం, వాళ్ళు ఆయన్ని అల్లర పెట్టడం కోసం చెప్పడం లేదు, ఊరికే జనరల్గా చెప్తుంది. నాకు పెళ్ళైన కొత్త ఆయన భావాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సేవ మర్చిపోయాడనే డబ్బు వచ్చాక అప్పుడు మనిషి, ఇప్పుడు ఇప్పుడు ఏమో క్యాపిటలిస్టు, మనిషి ఆ మనిషి ఈ మనిషి మనిషి తేడా లేదు. అయితే ఇంత మార్పు మార్పు ఎందుకు వచ్చింది, డబ్బు తీసుకొచ్చింది, వీళ్ళకి జ్ఞానం ఎలా కలుగుతుంది. డబ్బు యొక్క ప్రభావం మన మనసు మీద పడినప్పుడు, డబ్బు యొక్క చప్పుడు మన మనసు మీద ఉన్నప్పుడు వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతున్నాడు, హృదయ గుహలో తెరగలుగుతాడని. అంటే డబ్బు ప్రభావం నీ చదువు ప్రభావం, డబ్బు ప్రభావం నీ మనసు మీద వచ్చినప్పుడు నీకు ఇంకా జ్ఞానం ఎలా కలుగుతున్నాడు. అంటే బయట పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాటి ప్రభావం నీ మీద పడినప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలగదు. అది దేహం యొక్క ప్రారంభం. ఏ దేహ ప్రారంభం ఎలా ఉంటుంది, ఇంకో గంటలో ఎలా ఉంటుందో చెప్పడం. మేము ఇప్పుడు భీమారానికి గొల్లకోడలిని టచ్ చేసి వచ్చాం, మరి నేను అనుకున్నాం తిరిగి వయ్యా గొల్లకోడలే భీమారం వెళ్ళిపోవాలి. వచ్చాం కూర్చున్నాం, గొల్ల ఎరమించి వెళ్ళటం కుదరదంటే మీరు కోడలు వెళ్ళవలసిందే, వారిని చూడవలసిందే, వెళ్ళవలసిందే అన్నారు రాగానే. మేము రిటర్న్ టికెట్ కూడా 15 రూపాయల టికెట్ కొనుక్కుని వచ్చేసాం, అక్కడ వంచిన కాడ అయితే డబ్బులు పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు 5 రూపాయలు దండు కూడా ఉన్నాం మేము. ఏమైంది ఇప్పుడు మా తెలివితేటలు ఏమైంది, మా సంకల్పం ఏంటి, మా ప్రయత్నం ఏమైంది. ఇంకో 5 రూపాయలు కలిసి వస్తాయని 5 రూపాయలు ముందు వచ్చేస్తే 5 రూపాయలు కూడా పోయి కోడవిలు ఎలవలసింది. ఇప్పుడు వయ్యా కోడవిలు మన తెలియజేయట్లేదని మన సంకల్పం ఏంది, దేహం యొక్క ప్రారంభం కూడా అంతేను వయ్యా. అది ఏ దంటలో ఎక్కడ ఉండాలో ఉంటుంది అంతే, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇప్పుడు బాబా గారు ఉన్న సమాధి అక్కడ కృష్ణుడు గుడి కడదామని అసలు ముందు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు శ్రీదేవి బాబా గారు ఉన్న సమాధి అక్కడ కృష్ణుడు గుడి గురించి అక్కడ పునాదాయి తీసి రెడీ చేస్తున్నట్లు కృష్ణుడు గుడి కట్టారని అక్కడ బాబా చెప్పారు. మీరు కృష్ణుని కడదామని కృష్ణుడు గుడి కడతామని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇందులో మనం ఉంటామని. అంటే ఇందులో ఉండేది నా శాపం ఉంటుంది, చివరికి తయారవుతుంది, అప్పుడు దీనికి ప్రాణం పోవటం, శవాన్ని తీసుకుని అందులో పెట్టేయటం జరిగిపోయింది. అదే శిర్డీ సమాధి. మనస్తోడు సాధన చేసి, మనస్తోడు సాధన చేసి, మనస్తోడు సాధన చేసి, మనస్తోడు సాధన చేసి దేని పోగొట్టుకోవాలి, మనసుని పోగొట్టుకోవాలి. అయితే ఇందులో రహస్యం ఉంది. మనకు బయట శత్రువులు ఉన్నారనుకోండి, మనం దేహంతో పోరాడవచ్చు. మనకు బాహ్యంగా ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనం దేహం ఎలా పోరాడతాం, మనం దేహంతో మరి లోపలను శత్రువులు, లోపలన్న శత్రువులతో ఎలాగా పోరాడతాం, మనస్తో పోరాడు. లోపలన్న శత్రువులతో పోరాడాలంటే ఎవరితో పోరాడాలి, మనస్సుతో పోరాడాలి. బయట ఉన్న శత్రువులతో బయట ఉన్న శత్రువులను జయించడం కంటే లోపల ఉన్న శత్రువుల్ని జయించడం చాలా కష్టం. అర్జున ఒకవేళ అందరినీ చంపబోనకూడదు, వాళ్ళు చావకుండా ఉంటారా అంటారు. కృష్ణుడు అన్నాడు అర్జున్ తోటి, వీళ్ళందరినీ చంపవనకు, ద్రోణుని చంపు, భీష్మని చంపు, ఎవరినైనా చంపరు అనుకో, ఇంకా అలా ఉండిపోతారా, చావరు ఇంకా అన్నాడు. చస్తారు, వాళ్ళ టైం వచ్చేవి కదా సార్, నువ్వు చంపకపోయినా చస్తారు. ఒకవేళ నువ్వు చంపవనకు, భీష్ముడు తాతగారిని చంపవనకు, తాతగారు ఏమైనా 20 సంవత్సరాలు ఉంటారనుకుంటున్నావు, వాళ్ళ టైం వచ్చేవి కదా చస్తారు. అర్జున వాళ్ళని చంపేసేవానవజా నేను, వాళ్ళని చంపేసే ఉన్నాను. ఆ చంపని వాళ్ళే నువ్వు చంపటం, నువ్వు చేతులు ఆడించు, నువ్వు చేసే పని నా గౌరవం అనేది. నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది, నువ్వు చంపకముందే వాళ్ళని చంపేసి ఉంచాను. అంటే ఇక్కడ మనం ఏంటి, బాహ్య శత్రువుల్ని చంపడం కంటే లోపల ఉన్న శత్రువులను తొలగించుకోవడం చాలా కష్టం. ఇంకా బాహ్య శత్రువులను జయించాలంటే శారీరక బలం సరిపోతుంది, శారీరక బలం సరిపోతుంది, తుపాకులు సరిపోతాయి. లోపలైన శత్రువులను జయించాలంటే మనస్సుతోడు సాధన చేయాలి, మనస్సుతోడు ఎక్కువ ప్రయత్నం చేయాలి, మనస్సును నిర్మలం చేసుకోవాలి, మనస్సును శాంతపరచుకోవాలి. శాంతపరచుకుంటేనే కానీ మనం మనస్సుతోడు యుద్ధం చేసి లోపల ఉన్న శత్రువులోంచి మనం బయటపడాలి. 8 నెంబర్ 1, 8 నెంబర్ 2, 8 నెంబర్ 3 అని ఆచార్య రాజగోపాలాచార్య అంటూ ఉన్నాడు. 7 ఆయన చీఫ్ మినిస్టర్, ఇప్పుడు 7 డిపార్ట్మెంట్లు అయితే ఎక్కువ డబ్బులు లంచాలు పుచ్చుకుంటున్నారు, ఆ డిపార్ట్మెంట్ 8 నెంబర్ 1 అనవాడు. ఇంకొంచెం తక్కువ లంచాలు పుచ్చుకున్నాను 8 నెంబర్ 2 అనవాడు. అలాగే మన లోపల కూడా 8 నెంబర్స్ ఉన్నాయి, 8 నెంబర్ 1, 8 నెంబర్ 2, 8 నెంబర్ 3. అది చూసుకోవాలి లోపల 8s. అంటే ఎక్కువ మనం బాధపెట్టే సంస్కారం 8 నెంబర్ 1. లోపల ఏదైనా ఒక సంస్కారం మనం ఎక్కువ బాధ పెడతామనుకోండి, అది 8 నెంబర్ 1. అంతకంటే తక్కువ బాధ పెట్టే సంస్కారం ఉందనుకోండి, అంతకంటే తక్కువ చప్పుడు చేసే సంస్కారం ఉందనుకోండి, 8 నెంబర్ 2. 8 నెంబర్ 1, 8 నెంబర్ 2, 8 నెంబర్ 3. అంటే మనలో 8 చూసుకోవాలి, మనం 8 చూసుకోవాలి. అయితే దేహంతో వాటిని చంపలేము, మన మనస్సును స్వాధీనం చేసుకుని, మన మనస్సును నెమ్మదిపరుచుకుని, మన మనస్సును నిదానం చేసుకుని, మన మనస్సుకు శాంతి చేకూర్చి వాటిని తోడు పోరాడాలి. లోపల 8 చిరాకు పెడతాం, అంతకంటే ఎక్కువ మనం చిరాకుతాం అంటే వాటిని ఎలా తొలగించగల. అయితే నీకు రూపాన్ని ధ్యానం చేయటం, పరమేశ్వరుడు యొక్క రూపాన్ని ధ్యానం చేయటం, నామాన్ని స్మరించటం, ఎందుకంటే నీ రూపంలోంచి, నీ నామంలోంచి, నీ రూపబుద్ధిలోంచి, నామబుద్ధి నుంచి నీ విడుదల పొందటానికి అయ్యా, నీ మనస్సు పరచబడుతుంది అయ్యా, ధ్యానము ఆ స్థితికి తీసుకుని పెడతాయి. నీ మనస్సు పరచబడుతుంది, నువ్వు చేసే జపం, నువ్వు చేసే ధ్యానము మనోనాశనానికి నీకు సహకరిస్తాయి, మనోనాశనానికి నీకు సహకరిస్తావయ్యా. నీకు తడిగుడ్డను పిండితే అందులో నీళ్ళు ఏవిధంగా కారిపోయావు, ఈ జపం వల్ల, ధ్యానం వల్ల మనసులో ఉన్న సంస్కారాలు రాలిపోతాయి, మనసులో ఉన్న సంస్కారాలు రాలిపోతాయి. అందుకే ఈ జపము ధ్యానం అంతకేనయ్యా. తలంపులే మనకి శత్రులు, లోపల ఉన్న సంస్కారం మనకి తలంపు రూపంలో వస్తుంది. లోపల సంస్కారం లేదనక తలంపు రాదు, కొన్ని సంస్కారాలు తలంపు రూపంలోకి రాకుండా ఆగిపోయినప్పుడు అప్పుడు గురువు లోపల తెలుపుతాడు. ఆ సంస్కారం కూడా నీకు ఉన్నట్టు నీకు తెలియటానికి, నీకున్నట్టు నీకు తెలిస్తేనే కానీ దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయదు, అది గురువు చేసే పని. లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు, బాహ్యంగా ఉండే గురువు చేసే పని బాహ్యంగా ఉండే గురువు చేస్తాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు ఎక్కడున్నాడు, లోపలే ఉన్నాడు. నీ లోపల సంస్కారం లేకపోతే నీకు ఆ తలంపు రాదు. ఒకవేళ నీకు ఆ తలంపు రాకుండా ఆగిపోయిందనుకో, సంస్కారం అలా ఉండిపోతుంది, దాన్ని కూడా తిరిగి దాన్ని తలంపు రూపంలో తీసుకొచ్చి నీ చేత సాధన చేయించి అది బయటికి లాగిన కాల్చి బూడి చేస్తాడు వాడు గురువు. ఒకవేళ నీకు ఆ జప పద్ధతి, ధ్యానం పద్ధతి నీకు ఇష్టం లేదనుకో, ఆ నేను యొక్క తలంపు యొక్క మూలాన్ని కూడా అన్వేషించు. ఇది చెప్పకుండా విడిచిపెట్టరు. గణపతి శాస్త్రి గారు అంటే ఉండరు, నేను కూడా వదిలేడు బాబు. ఇప్పుడు వేరు నేను వేరనే భావన ఉంది కనుక, ఆ మూల తలంపుకే వేరు భావన వస్తుంది. దేహము నేననే తలంపుకే వేరు భావన వస్తుంది. దేహము నేనే తలంపు పోయినప్పుడు వేరు భావన ఉండదు, వేరు భావన ఉండదు. వేరు భావన పోయినప్పుడు ద్వైత బుద్ధి కూడా నశిస్తుంది. ద్వైతం ఉన్నప్పటికే భయం వస్తుంది, ద్వైతం ఉన్నప్పుడే భయం వస్తుంది, ద్వైతం ఉన్నప్పుడే అసూయ వస్తుంది, ద్వైతం ఉన్నప్పుడే అన్ని అరిష్టాలు వస్తాయి. ఆ ద్వైత బుద్ధి నశించినప్పుడు అంతా నేను అనుకున్నప్పుడు ఎవరిని ద్వేషిస్తాం? ఇప్పుడు అందరిలోనే నేను ఉన్నాను, అందరిలోని నేను ఉన్నానని సంగతి నాకు తెలియదు అనుకోండి, అందరిలోనే నేను చూడలేకపోతున్నాను అనుకోండి, అది దొంగ చూపు. అందరిలోనే నేను ఉన్నాను, అందరిలోని నేను ఉన్నాను, కానీ అందరిలోనే నేను చూడలేకపోతున్నాను అనుకోండి, అది దొంగ చూపు. అందరిలోనే నేను చూస్తాను, అది నిజమైన చూపు. అంటే ఇక్కడ మోక్షం అంటే భగవాన్ ఏం చెప్తారంటే, మోక్షం అంటే విడుదల దేహంలోంచి విడుదల కాదు. దేహంలోంచి అలానే విడుదల అవుతారు, శ్మశానంలో తీసుకెళ్లి దేహాన్ని కాల్చి బూడి చేసేస్తారు, అది కాదు. ఈ దొంగ నేను విడుదల పొందాలి, దేహము దీనినే మొదలెత్తడం పదే దొంగనే దాంట్లోంచి విడుదల పొందటం మోక్షం. ఇప్పుడు అంతటా నేనున్నాను అనుభవం నాకు లేదనుకోండి, నేను ద్వైత స్థితిలో ఉన్నాను కానీ అద్వైత స్థితిలో లేను. ఇది బాగా అర్థం చేసుకోండి. అందరూ నేను ఉన్నాను కానీ అనుభవం నాకు లేదనుకోండి, ఇంక నేను ద్వైతంలో ఉన్నాను కానీ అద్వైత అనుభవం నాకు కలగలేదు అని అర్థం. అంటే నువ్వు దేహం కాకపోయినా దేహంతో తాదాత్మ్యం పొందుతున్నావు, మనసు కాకపోయినా మనసుతో తాదాత్మ్యం పొందుతున్నావు, తలంపులు కాకపోయినా తలంపులతో తాదాత్మ్యం, నువ్వు కానిజానితో తాదాత్మ్యం పొందుతున్నావు. అది కానిజానితో తాదాత్మ్యం పొందటమే రాంగ్ థింకింగ్ వస్తుంది నాకు. అందులోంచి విడుదల పొందటమే ఏది, ఆ రాంగ్ థింకింగ్ నుంచి, ఆ రాంగ్ బిహేవియర్ నుంచి, అన్వైజ్ బిహేవియర్, అందులోంచి విడుదల పొందటమే మనిషి యొక్క సాధన యొక్క ప్రయోజనం. తర్వాత ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎంతవరకు చేయగలం ఎంతవరకు చేయకూడదని నిర్ధారణ చేసుకుని పని చేస్తా ఉండాలి. సాధన కూడా అంతే, స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి, కంగారు పడకూడదు, స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా కృష్ణుడు చెప్తాడు గీతలో, నెమ్మదిగా 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 అంటే ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణించు. అంటే ధ్యానం గమ్యం కాదు, అది కూడా సాధనమే. జపం గమ్యం కాదు, అది కూడా సాధనమే. విచారణ గమ్యం కాదు, అది కూడా సాధనమే. ఇవన్నీ కూడా లోపల ఎక్కడ ఆ చైతన్యంలో కలవటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు. ధ్యానం ఒక ప్రయత్నం, జపం ఒక ప్రయత్నం. అయ్యో రోజు ఇదే పనే, ఇంకేంటంటే ప్రయత్నంలో బంధం ఉంది, ప్రయత్నంలో బంధం ఉంది. నువ్వు ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రయత్నం లేని స్థితికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు బంధం విడిచిపెట్టేస్తుంది. జపం చేసి జపని పోగొట్టుకుంటే నీకు జపం తోడు పని లేదు. ధ్యానం చేసి ధ్యానం చేసేవాడిని పోగొట్టుకుంటే ధ్యానం తోడు పని లేదు. విచారణ చేసి విచారణ చేసేవాడిని ఎలిమినేట్ చేసుకోగలిగితే, తొలగించుకోగలిగితే నీ విచారణ తోడు పని లేదు. గాంధీ గారు ఉన్నారు, ఒకవేళ ఎవరైనా నన్ను చంపేస్తే వాడి మీద ఇసుమంతమైన నాకు శత్రుభావన లేకుండా ఉంటే కదా నాకు మోక్షం వచ్చేది అన్నాడు. ఇదికే పైన ఫ్యాన్ వేసుకుని కిందేమో పడకూర్చి ఈజీ చైర్లో కూర్చుని రామా రామా అనుకుంత మాత్రమే నాకు మోక్షం రాదు. ఎవడైనా నన్ను చంపుతాడు అనుకుంటే ఆ చంపిన వాడు మీద కూడా నాకు ఇసుమంతి వైరభావం రాకూడదు, అప్పుడు నాకు మోక్షస్థితి కలిగితే మోక్షస్వం తెలుస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో రామా రామా అంటే కాదు మోక్షం రావటం. అంటే బ్రాహ్మణ స్థితి పొందడానికి ఏ తెరైతే మనకు అడ్డస్తుందో ఆ తెరను తొలగించడానికి ఈ జపధ్యానములన్నీ కూడా. పుష్టిని గీత ఏం చెప్పాయంటే, నిందాస్తుడికి అతీతుడు కాని వాడికి ఆత్మజ్ఞానమా అన్నాడు. అంటే ఆత్మజ్ఞానం రాదని చెప్పడానికి ఇలా చెప్తున్నాడు అని. నిందాస్తుతుడికి అతీతం కాని వాడికి ఆత్మజ్ఞానమా, వాడికి చైతన్యమా, వాడికి బ్రహ్మమా? వాడికి తినటానికి తినలేదు, నేను భీమవరంలో అన్నసత్రం పెడతానండి, రోజు పోయి మందికి భోజనం పెడతానంటే ఎలా ఉంటుంది? అలాగే ఇది బహు చిన్న విషయాలు. మీరు నిందొస్తే భరించలేకపోతున్నారు, స్తుతి స్తోత్రం స్తోత్రం చేస్తే భరించలేకపోతున్నారు. ఎవరైనా నిన్ను పొగిడితే నిగ్రహించుకో, ఎవరైనా అవమానం చేస్తే సహించు. దానివల్ల నీకు దేహబుద్ధి తగ్గిపోతుంది, దేహాభిమానం తగ్గిపోతుంది. దేహాభిమానం తగ్గిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. అంటే నువ్వు దేహాభిమానాన్ని ఎట్టి పరిస్థితులని పెంచుకోవద్దు, దేహాభిమానాన్ని ఎట్టి పరిస్థితులని నువ్వు పెంచుకోవద్దు, దేహబుద్ధి పెంచుకోవద్దు. అంటే నువ్వు అవమానాన్ని కూడా భరించగలుగుతున్నావు అనుకో, అది కూడా సాధనలో భాగం, అది కూడా ఒక సాధనలో ఒక భాగం. ఎవరిని నువ్వు స్తోత్రం చేస్తున్నారనుకో, అప్పుడు కూడా నీ మనసులో చేపలం లేదనుకో, నీ మనసును నిగ్రహించుకుంటున్నావు అనుకో, ఒక భాగం. అంటే భగవాన్ ఏం చెప్పారు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని పురాణాలు విన్నా అన్నిటికంటే అత్యంతమైన ముఖ్యమైనది మనోనిగ్రహం. మనస్సుకి నిగ్రహం రాకపోతే దానికి లోపల చూపు రాదు. మనోనిగ్రహం లేని వాడికి లోపల చూపు రాదు. అసలు నువ్వు లోపల చూపు నీకు ప్రారంభమైన తర్వాత నిజమైన ట్రూ ఎడ్యుకేషన్ ప్రారంభమవుతుంది. నీకు లోపల చూపు ప్రారంభించాకే లోపల శక్తి నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ లోపల చూపు ప్రారంభమయ్యాక నిజమైన ఎడ్యుకేషన్, యూనివర్సిటీలో చదువుకోవడం నిజమైన ఎడ్యుకేషన్ కాదు. మీరు లోపల చూపు ప్రారంభమయ్యాక నిజమైన విద్యావంతుడు అవుతా ఉన్నావు. అంటే నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. దేహ ప్రారంభంలో ఏది ఉంటే నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టే. పాలకోడేటలో ఉండవాలంటే పాలకోడేటలో ఉంటాం, భీమవరంలో ఉండవలసిన టైంలో భీమవరంలో. దేహం యొక్క ప్రారంభం, అది దేహం యొక్క ప్రారంభం. సినిమాలు తెర మీద ఏం చేస్తారు, ఆటలో ఆడిస్తూ ఉంటారు. ఆ తెర మీద ఆడేవాడు అందరూ బాగానే ఆడతారు, బాగానే ఆడేలాగే డైరెక్టర్ చేస్తూ ఉంటాడు. అలాగే మన దేహ ప్రారంభాన్ని బట్టి మన ఆట మనం బాగా ఆడి బయటికి వెళ్ళిపోతే ఇక్కడ వదిలిపోదు. బాబా అంటాడు, సిరి నాదుడు సాయి నాదుడు. ఆ బాబా ఏమంటాడంటే, నీ కూడా నీడ వస్తూ ఉంటుంది, నువ్వు రావద్దంటే నువ్వు వస్తాను అంటున్నట్లేదు. ఇప్పుడు మన కూడా నీడ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నువ్వు రావద్దు గురుక అంటే అది ఆగుతున్నాయా, ఎక్కడికి వెళ్ళా వచ్చేస్తుంది. అలాగే భగవంతుడు నువ్వు ప్రేమగా భక్తిగా స్మరించుకుంటున్నావు అనుకో, నీ కూడా శాంతిని రావద్దు రావద్దు అన్న శాంతి వచ్చేస్తున్నారు. ఏడని ఎన్నిసార్లు చెప్పినా అది రావటం మాందట్టు మనకు కూడానే వచ్చేస్తుంది. అంటే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు సామాజిక పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఒకసారి ప్రారంభం ఒకసారి పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటే ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి చెప్పలేము. దేహాన్ని ప్రారంభానికి సంబంధించిన విషయం, పరిస్థితులు అనుకూలంగా ఉండటం ప్రతికూలంగా ఉండటం దీనికి సంబంధించింది, ప్రారంభానికి సంబంధించిన విషయాలు. ఆ గొడవ నీకేలా, ఆ గొడవ నీకేలా, కూడా నీ నీడ ఉదయం ఎలా వచ్చేస్తుందో, అది ఈశ్వరుడి పాదాల మీద నీకు భక్తి ఉంటే స్మరణ ఉంటే ఏ పని చేసినా భగవంతుని స్మరించుకుని, ఎవరికి ఏమి ఇచ్చినా భగవంతుని స్మరించుకుని, ఏది మాట్లాడినా అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు ఈ రూపం నిజం కాదు అనుకుని మాట్లాడు. నేను మీతో మాట్లాడుతున్నాను అనుకున్న బొమ్మలు లేదు అనుకోకు, లోపల దేవుడు ఉన్నాడు లోపల, వాడిని మరిచిపోయి మాట్లాడకు. ఒక మనిషితో మాట్లాడుతున్నావు అనుకో, ఆ మనిషి లోపల దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని మరిచిపోయి మాట్లాడుతా ఆ మనిషితో. అంటే ఈ మాట గుర్తించుకోండి, మనిషి కూడా నీడ వద్దు నువ్వు రావద్దు నువ్వు రావద్దనే ఆ నీడ ఎలాగొస్తుందో, దైవ స్మరణ నీకు ఉన్నప్పుడు, ఈశ పదాలను ధ్యానించే వ్యక్తికి ఆ పరిపూర్ణమైన శరణాగతి ఉన్నప్పుడు, మనిషి కూడా నీడ వచ్చినట్టు నీ ప్రారంభం నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా నీకు కూడా శాంతి వస్తుంది. రాకుండా నువ్వు ఆపు చేయలేవు. అంటే బాబా మాటలు ఎలా ఉంటాయంటే, ఒక భక్తుడు చెబుతున్నాడు, ఏమయ్యా ఈ మధ్యన నా దగ్గరికి ఒక ఆవు వచ్చింది, సరిగ్గా నా ఎందుకు ఉందని పేడ కడేసింది, అది 9 ముద్దలు వేసింది, 9 పెంటికలు వేసింది, 9 పెంటికలు ఒకడు వాడు బస్తాలో సంచి వేసుకుని పట్టిపోయాడు ఒక భక్తుడు అన్నాడు. బాబా మాటలు ఉంటాయి, ఈ మధ్య నా దగ్గరకు ఒక ఆవు వచ్చింది, నేను ఉండగానే అది 9 పెంటికలు వేసింది, 9 పేడ ముద్దలు వేసింది, ఆ 9 ముద్దలు ఒకడు సంచి వేసుకుని ఇంటికి పట్టిపోయాడు అయ్యా, పరమానందంగా పట్టిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నవవిధ భక్తులు అర్చన వందనం సత్పురుషులను గౌరవించటం, ఈశ్వరు యొక్క పాదాలను ధ్యానించటం, సంపూర్ణమైనటువంటి మనస్సు నివేదించడం పరమేశ్వరుడికి నివేదించటం. అంటే కొంతమంది చూడండి, శరీరాలు 2 శరీరాలు ఉంటాయి, ఒకటి మనస్సుడు. కొంతమందికి శరీరాలు 2 ఉంటాయి కానీ మనస్సు మటుకి ఒకటే. మనకి దేవుడికి అలా ఉండాలి. అటువంటి నివేదన, అటువంటి నివేదన వందనం సమర్పణ. నాన్నగారు నాకు భక్తి ఎలా అండి, ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారు, మా అత్తగారు భోజనం చేస్తున్నారండి, మజ్జిగన్నం దాకా వచ్చేశారు అంటే నా దగ్గర లేదు అని చూడటానికి వచ్చారు, మజ్జిగన్నం దాకా వచ్చేశారు, మామిడిపళ్ళు రోజులు మామిడిపళ్ళు వడ్డించాను, నేను పెళ్లి కూతురిగా ఉన్నప్పుడు మా అత్తగారు చెప్పిన జ్ఞాపకం వచ్చినాయి, మళ్ళీ మామిడిపళ్ళు వెనక్కి లాగేసుకున్నాను అని చెప్పి మరి విస్తరణ ఏదైనా పర్లేదు, వేసిన తర్వాత వచ్చినాయి, వేసిన తర్వాత తిట్లు జ్ఞాపకం వచ్చినట్టు మళ్ళీ మామిడిపళ్ళు వెనక్కి లాగేసుకున్నాను అని చెప్పి. అంటే ఏదో తలంపు వచ్చింది, ఏదో తలంపు వచ్చింది, ఆ తలంపు ఏదో పాపం ఆ చిట్లు జ్ఞాపకం వచ్చింది, తగ్గిన మామిడి పండు లాగేసింది. అంటే దీని అర్థం ఏంటి, మనం జీవిస్తే వెనకటి కాలంలో జీవిస్తున్నాం, లేకపోతే భవిష్యత్తు కాలంలో జీవిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకు సాధన చెడిపోతుంది, వర్తమాన కాలం అంతా చెడిపోతుంది. ఇప్పుడు మామిడి పండు ఎడ్డేసింది అది వర్తమాన కాలం, ఎప్పుడో జ్ఞాపకం వచ్చింది మామిడి పండు వెనక్కి లాగేయటం ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడ జీవిస్తాను, ఇప్పుడు భూతకాలంలో జీవిస్తాం, ఎక్కడ జీవిస్తాను, ఇప్పుడు భూతకాలంలో జీవిస్తాం, భూతకాలంలో జీవించడంలో వర్తమాన కాలం అంతా వేస్ట్ అయిపోతాను కదా. ఆవిడ మంచి, ఆవిడ సాధన ప్రారంభించింది, సాధన ప్రారంభించింది కాబట్టి ఈ విషయం తెలుస్తుంది ఆవిడకి, సాధన లేని వాడు కూడా తెలియదు. అంటే మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే, జరిగిపోయిన గొడవలైనా తలపెట్టుకుంటున్నాం, లేకపోతే భవిష్యత్తులో ఏదో అనవసరంగా ఏదో విషయాలు మనం ఊహిస్తున్నాం, చేతిలో ఉన్న కాలాన్ని చేతిలో ఉన్న ధనాన్ని వదులుకుంటున్నాం. అంటే చివరి మాట ఏంటండి, బాబాగారి మాట స్మరిస్తూ విరమిస్తున్నాం, మీ దేహం ఏ విధంగా అయితే మీరు రావద్దని చెప్పినా మీ దేహానికి సంబంధించిన నీడ మీకు కూడా ఎలాగొస్తుందో, మీరు నిరంతరం ఈశ్వరణ స్మరణ చేసుకుంటుంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తే, ఆ పాదాలను ధ్యానం చేసుకుంటుంటే మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీకు కూడా శాంతి కూడా వస్తుంది. మీకు పరమేశ్వరుని మర్చిపోయినప్పుడే అశాంతి వస్తుంది, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ శాంతి ఉంటుంది. మీరు ఆ ఈశ్వర స్మరణ, మీరు ఈశ్వర స్మరణకి దూరమైనప్పుడే మీకు అశాంతి వస్తుంది, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు భగవంతుని మర్చిపోయారని ఆడతారు. ఈశ్వరుని చింతిస్తుంటే మనకు కృప కలుగుతుంది. అంటే మనం సాధన చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చిన్న బలహీనతున్నా దాన్ని తొలగించుకోవడానికి పెద్ద ప్రయత్నం చేయవలసింది. బాగా గుర్తుపెట్టుకోండి, అసత్యం సత్యంగా కనిపిస్తుంది అంతకాలం, అసత్యం సత్యంగా కనిపిస్తుంది, నిత్యం కానిది నిత్యంగా కనిపిస్తుంది అంతకాలం. అందులోంచి విడుదల పొందటానికి, అందులో ఇదిపట్టడానికి బహు జాగ్రత్తగా ఉండాలి. మనకు అసత్యం సత్యంగా కనిపిస్తుంది, నిత్యం కానిది నిత్యంగా కనిపిస్తుంది, అందులోంచి విడుదల పొందటానికి బహు జాగ్రత్త అవసరం. మనం ఇడ్లీ తినాలంటే ఏదో ముక్కను రేవు పెట్టాలి కదా. అలాగే నువ్వు సాధన ఎక్కడో చోట ప్రారంభించు, ఆత్మభావన కోసం సాధన ఎక్కడో చోట ప్రారంభించు. సాధన ఏమి ప్రారంభించలేకుండా, కృషి లేకుండా కృప ఎలా వస్తుంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అంటే ఇప్పుడు మనం చివరిలో ముగింపులో చెప్పుకునే మాటలు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు 1000 రూపాయలు రుణం ఉందనుకోండి, 999 రూపాయలు తీర్చేసాం అనుకుని 1 రూపాయి ఉండిపోయినా మీరు ఆ రూపాయి 1000 రూపాయలు అవుతుంది. అలాగే మనకు అన్ని వాసనలు పోయినాయి అనుకోండి, ఏదో చిన్న వాసన ఉందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అదే పెరిగిపోతుంది. అంచేది మనకు ఒడ్డుకి రావాలి, అప్పుడు ఒడ్డుకు వచ్చామని అనుకోవాలి. అది బాబా గారు చెప్పిన మాట ఇంకోసారి మనం స్మరించుకోవాలి. ఈ దేహానికి రోగం వస్తే ఇంత కంగారు పడిపోతున్నావు, ఈ సంసార రూప రోగంలోంచి బయటపడటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఏంటి మీరు చేస్తున్న ప్రయత్నం? దేహానికి రోగం వస్తే 10 ఆసుపత్రులకు తిప్పుతున్నావు, మరి సంసార రోగంలోంచి బయటపడటానికి నువ్వు చేస్తున్న సాధన ఏంటి? నీకున్న భక్తి ఏమిటి, జ్ఞానం ఏమిటి? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వీళ్ళు ఎవడనుకుంటున్నారో, హరే ఈ రాముడిగా వచ్చాడు, హరే కృష్ణుడిగా వచ్చాడు, వాడు నారాయణుడు. రాముడిగా వచ్చినవాడు హరి, కృష్ణుడిగా వచ్చినవాడు ఆ హరే, వాడు వేరు వీడు వేరు కాదు. కేవలం మానవ మాత్రుడు అనుకోవద్దు మీరు, కేవలం నరుడు అనుకోవద్దు, నరరూపంలో వచ్చిన నారాయణుడు. ఆ బొంబాయి భర్త బొంబాయి భార్యతో ఏమన్నాడు, బాబాను చూసి రావటం లేరు, బాబానే చూసి రావటం లేరు, బాబాను భగవంతుడు నమ్మటం లేరు. ఎంతో కాలానికి అనుకుంటున్నాం, మన పని అయిపోయింది వెళ్ళి చూసి వచ్చేసాం అంటుంది భార్య. అది బొంబాయి భర్త ఏమంటాడు, ఏమంటాడు, చూసి వచ్చేసాం చూసి రావటం లేరు, బాబా భగవంతుడు నమ్మటం లేరు. అదే రాముడు నువ్వు నరుడు అనుకోవచ్చు, కానీ వాడు నారాయణుడే. ఆ హరే రాముడుగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చిన వాడు హరే కృష్ణుడిగా వచ్చాడు, అదే హరే రామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ నారాయణాయ. అంటే నువ్వు నరుడిగా వచ్చావు కాబట్టి నారాయణుని అందుకోమంటున్నారు, మరణ కూడా నరజన్మలోకి వచ్చాం కాబట్టి నారాయణుని అందుకోమంటున్నారు. అంటే నరుడిగా వచ్చి నారాయణుని అందుకోబోతే అంత ఎనర్జీ ఎంత వేస్ట్ అని, ఒక ఏదైనా సాధించినది డ్రీమ్ స్టఫ్ అని. ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. శ్రీరామ శరణం మమ 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 శ్రీరామ శరణం మమ. ఓం శ్రీం రామ రామాయ నమః. ఓం శ్రీ రామ. రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామకృష్ణ. ఓం శ్రీం రామకృష్ణ. ఓం శ్రీం రామకృష్ణ. ఓం.